శ్రీ గురు గణపతి వాణీ హయకంధర దత్త దక్షిణాశ్యాన శరణ స్మరణమ విద్యాహరణి కరణం మమాస్తు సచ్చరణం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వాధిష్టాన చైతన్య సమర్థ సద్గురుదేవులు శ్రీ 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 హనుమత్కాళీ వరప్రసాద బాబూజీ మహారాజు వారి దివ్య చరణాల విందంబకు, జగన్మాత పాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. మనము మొన్నటి రోజున భగవద్గీతలో 12వ అధ్యాయం యొక్క విశిష్టతను చెప్పుకుంటూ దానిలో చెప్పబడినటువంటి భక్త లక్షణాలను గురించి వివరించుకొని, అంతకుముందు వివరించుకున్నటువంటి కొన్ని అంశాలను పక్కన పెట్టి తర్వాత 15వ శ్లోకంలో చెప్పబడినటువంటి అంశాలను గురించి విశ్లేషణ చేసుకున్నాము. కొంత భాగం జరిగింది, అంటే మొదటి భాగం పూర్తయింది. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతేచయ అనే లక్షణం యొక్క విశిష్టతను గురించి చెప్పుకున్నాము. మరి ఆ శ్లోకంలో ఇంకా కొంత భాగం మిగిలిపోయింది, అది 2వ పాదంలో వస్తుంది. ఈ నాలుగుని వదిలిపెట్టాలి అని చెప్పి పరమాత్మ చెప్పిన దానిగా నాలుగు కలిపి ఒకే లక్షణంగా తీసుకుంటే 35 లక్షణాలు అవుతాయి, నాలుగు వేరు వేరుగా తీసుకుంటే 35 లక్షణాలు అవుతాయి. అందువల్ల ఆ నెంబర్ తేడా వస్తుంది, అంతేగాని వేరే ఏమి కాదు. కానీ ఒకటిగా తీసుకోవటమే సమంజసంగా ఉంటుంది. హర్ష అమర్ష భయ ఉద్వేగై ముక్త, అంటే ఈ నాలుగిటిని వదిలేయాలి. ఈ నాలుగిటి నుంచి ముక్తుడైనటువంటి వాడే నా భక్తుడు అని చెప్పి చెప్పడం జరిగింది పరమాత్మ. ఈ నాలుగు కూడా మనోవికారాలు కాబట్టి భక్తుడనేవాడు వీటి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి వీటిలో ఒక్కొక్కటిగా వీలైనంత ఎక్కువగా విశ్లేషణ చేసుకొని వీటి నుంచి దూరంగా ఉండటానికి ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క జ్ఞాని ప్రయత్నం చేయాలి. ఈ నాలుగు మనోవికారం మనసుకు సంబంధించిన జ్ఞాని స్థాయిలు అంటే మనసుకు సంబంధించిన విషయమే ఉంటుంది. జ్ఞాని భక్తుల స్థాయిలు అంటే అది మానసిక వికారాలే అయి ఉంటాయి. నాలుగు మానసిక వికారాలే, హర్షము అమర్షము భయం ఉద్వేగం. ఒక్కొక్కటి చూద్దాం, కనీసం రెండున్నప్పుడు చేసుకున్నాం. హర్షము మేము చెప్పారమ్మా, కృషికాలు అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల ద్వారా కలిగేటటువంటి ఉద్వేగం ఏదైతే ఉన్నదో, అంటే ఏదైనా అనుకూల పరిస్థితులు జరిగినప్పుడు మితిమీరినటువంటి సంతోషము మితిమీరినటువంటి ఆనందము కలుగుతుంది. అదేమిటండి, ఆనందం మంచిదే కదా. ఇది మితిమీరితే, ఎప్పుడైతే అది హద్దు దాటితే ఇది ప్రాణాంతకము. అందుకే దీనిని కూడా పనికిరాని లిస్టులో పెట్టేశాడు పరమాత్మ. హర్షం అంటే అతిశయించినటువంటి ఆనందము ఉత్సాహము ఏదైనా చెప్పుకోవచ్చు. ఇది కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇది మితిమీరిన స్థాయిలో ఎలా ఉంటుందంటే ప్రాణాంతకంగా పరిణమించేటటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. మనం అనేక సందర్భాల్లో విన్నాం, సంతోషంలో గుండె ఆగి మరణించారు అని చెప్తారు. అంతేందుకు, నెపోలియన్ చక్రవర్తి మనకందరూ తెలుసు కదా, తన కుమారుడు చక్రవర్తి అయ్యాడు అనే సంతోష వార్త విన్న మరుక్షణమే ఆమె గుండె ఆగి మరణించింది. మామూలుగా ఎట్లా అనిపిస్తుందంటే హర్షం ఏమి నష్టమండి అనుకుంటాం, చాలా ప్రమాదం. ఈ నష్టం ఒకటైతే ఇది ఇంకొక రకంగా కూడా కీడు కలిగిస్తుంది. ఎలా, ఎప్పుడైతే హర్షము మనిషికి కలిగిందో మనిషికి భగవంతుడి చేత ప్రసాదించబడినటువంటి వివేకం ఇక ఆ విచక్షణ శక్తిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో వాడు ఏమి చేస్తాడో వాడికే తెలియదు. ఇది ఒక నష్టం. అయితే నష్టం జరగకపోయినా కూడా ఆ మితిమీరినటువంటి ఉత్సాహంలో ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవించాడో ఆ ఆనందం తనకు శాశ్వతంగా కావాలనుకుంటాడు మనిషి. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే అది దూరమవుతుందో అది నాటి మాటికి కలగటం లేదో వెంటనే మనసు విఫలమైపోతుంది, మనసు చెదిరిపోతుంది. ఇది రెండవ రకం. కాబట్టి బయటికి మామూలుగా మంచిది అన్నట్టుగా కనపడేటటువంటి హర్షం కూడా మంచిది కాదు. మామూలు ఉత్సాహం ఉండొచ్చు, మామూలు ఉత్సాహం వల్ల చాలా ప్రయోజనం ఉన్నది. అది మితిమీరకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే భౌతికంగా నష్టమే, మానసికంగా కూడా నష్టమే అనేటటువంటి విషయాన్ని తెలియపరచడానికి పరమాత్మ హర్షాన్ని కూడా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టేశాడు. ఇక తర్వాత ఏంటంటే అమర్ష, ఇది దీని యొక్క విశ్వరూపం చెప్పనలేదు కాదు. అన్ని లక్షణాలు ఇది ఒక్కటుంటే అన్ని లక్షణాలు ఉండండి, ఆ పదానికి అంత వాల్యూ పెట్టాడు. మనకి కామక్రోధంలో మధుమత్సర్యాల్లో ఆక్రోధంది మాత్సర్యం, అది దీని రూపాంతరమే. ఇంకా దీని ఇంకా పరిధి ఎక్కువ ఉంది. ఏమిటి? విసుకు, అసహనము, మన బుద్ధిగా మాత్సర్యం చెప్పుకుంటాం. మరి ఇవన్నీ దీని కింద వచ్చేస్తాయి. ఈర్ష్య, అసూయలు కూడా దీని కింద వస్తాయి. మొత్తం మన మాత్సర్యంలో నాలుగుగా చెప్పుకుంటాం, బాబుజీ వారు చెప్పారని చెప్పి చెప్పుకుంటాం కదా. ఇక దీనికి ఇంకా కలుస్తాయి అన్నమాట, చిరాకు, విసుగు, అవన్నీ కలుస్తాయి. కాబట్టి దీని నుంచి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత దూరంగా ఉంటానే సాధ్యమవుతుంది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే ఇది ఎంతటి వాటైనా కూడా ఎంత జ్ఞానినైనా కూడా ఎప్పుడు పడేస్తుందో తెలియదు. అంత ప్రమాదకరమైనటువంటిది అమర్ష అనేది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క పేరు దీని, విసుగు, సిరాకు, అసహనం, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. ఒక్కొక్క కోణంలో కొన్ని ఉదాహరణలు తీసుకొని కొన్ని ఉదంతాలు తీసుకొని మనం దీన్ని వివరించుకుంటే చక్కగా అర్థమవడానికి అవకాశం. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇది చూడటానికి బయటికి బాగానే కనపడుతుంది, దీనిలో అమర్షం కోణం ఏంటో పట్టుకోవాలి. వీళ్ళకి ప్రతి పని క్షణాల మీద అయిపోవాలి. ఇదో దానికేంటంటే మంచి లక్షణమే కదా అనిపించవచ్చు. వాళ్ళ బట్టి అది మంచి లక్షణమే. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి విషయము క్షణాలుగా అయిపోవాలి, శీఘ్రంగా అయిపోవాలి, అన్ని పూర్తి చేసుకోవాలి అనుకుంటారు. అందరినీ అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని క్రమలో ఉంటారు. అక్కడ పొరపాటు, భార్యని కాపీ అడిగితే కాపీ కప్పులు బొబ్బలు కప్పుకున్నది కాపీ రెండు క్షణాల్లో ప్రత్యక్షం కావాలండి, లేకపోతే ప్లేట్లు గ్లాసులు పగిలిపోతాయండి. ఎందుకు జరుగుతుంది ఈ పొరపాటు? ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు పర్ఫెక్ట్, వాళ్ళు చేస్తారు, అంత శీఘ్రంగా వాళ్ళు చేయగలరు, ప్రతి పని సమర్థవంతంగా చేయగలరు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ అదే స్టాండర్డ్స్ ఉంటారని, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుందనే విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి దీనిలో ఉన్నటువంటి మొదటి కోణాన్ని వాళ్ళు వాడుకోవచ్చు, రెండవ కోణానికి దిగారంటే అమర్షము పట్టుకున్నట్టే వాళ్ళని. అంటే ఏంటి, వాళ్ళు చేయగలిగినంత శీఘ్రంగా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. అందరినీ అదే విధంగా ఉండాలని కోరుకోవడం అమర్షం, అది పనికిరాదు. ఇంకా కొంతమంది ఉంటారు ఇప్పుడు అనుకున్నట్టుగా పర్ఫెక్షనిస్టులు అంటారు వీళ్ళని. బ్రహ్మాండంగా ఉంటుంది, వీళ్ళు చూడటానికి ఆదర్శంగా ఉంటుంది, భయంకరంగా కనపడి అద్భుతంగా ఉంటుంది, ఎట్ట చేయగలుగుతున్నారు వీళ్ళు ఇంత సమర్థవంతంగా అన్ని పనులు పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు ఎట్ట అని అనుకుంటాం మనం. వీళ్ళతో తప్పు కూడా అదే, వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు, నిజంగానే పర్ఫెక్ట్గా చేస్తారు, అద్భుతంగా చేస్తారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆదర్శవంతంగా చేస్తారు. కానీ ఆదర్శవంతంగా చేసినందువల్ల ఎంతో జీవితంలో అభివృద్ధిని కూడా సాధిస్తారు, చాలా గొప్పవాళ్ళు కూడా అవుతారు. పొరపాటు ఏమిటి? ప్రపంచంలో ఉన్న అందరూ వాళ్ళలాగే ఉండాలనుకుంటారు, ఇది పనికిరాదు. కాబట్టి ఇది విసుగు, చిరాకుకు సంబంధించినటువంటి అంశం. అంతెందుకండి, ఒక్కసారి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వ్యవహారం అబ్జర్వ్ చేయండి. ఒకడు ఉంటాడు సిగ్నల్ పడిందని లెక్క కూడా కొంతమంది ఉంటారు సిగ్నల్ని గౌరవిస్తారు, రెడ్ సిగ్నల్ పడగానే ఆగుతారు, వాడి ముందు రెండు కార్లు ఉంటాయి. ఇప్పుడు దేని సిగ్నల్ పడింది, కారణ పడతాయని 1/2 గంట సేపు ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి, ఎంత గోళ వినపడుతుంది అక్కడ. ఎవడైనా అక్కడ పని కట్టుకుని ఉండిపోవాలని వచ్చాడా? ఇదికన్నా ముందు వచ్చినాడు కూడా, వాడు కూడా వెళ్ళిపోవాలనే కదా వచ్చాడు. ఆ ఒక్కరు కూడా ఆలోచించలేరు. ఇది చిరాకు. ఈ విధంగా ఉంటుంది మనుషుల యొక్క జీవితం. అందుకని అంత సూక్ష్మమైన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా దీని నుంచి బయటపడటం చాలా కష్టమైన విషయము. కొంతైనా నేర్చుకోగలం అనేటటువంటి ఆశతో చెప్పుకోవడం అయితే, ఇంకా కొంతమంది విషయం ఉంటుంది, కొంతమంది జీవితంలో జరుగుతుంది, ఈ రెండు కలిసి వస్తాయి. ఒక క్షణం ముందు హర్షం వస్తుంది, మరో క్షణంలో అమర్షం వస్తుంది. ఎట్లా? మన క్రికెట్ మ్యాచ్ మనం కూడా చూస్తుంటాం, చిన్నప్పుడు చూసినప్పుడు చూడలేదు అనుకోండి, క్రికెట్ మ్యాచ్ ఉంది, వాడు కూడా సిక్సర్ కొట్టాడు, ప్రపంచంలో వాడికన్నా జీరోలు లేనట్టుగా బ్యాట్ పట్టుకొని చుట్టూ అంతా తిరుగుతా పెద్ద పోజు కొట్టేస్తాడు, హర్షం. మరుసటి బాల్కి అవుట్ అయిపోతాడు అమర్షం. అప్పుడు మనసు డిస్టర్బ్ అయింది, ఇప్పుడు మనసు డిస్టర్బ్ అయింది, ఏమవసరం వచ్చింది? మనసు పాడు చేసుకొని ఏ దిగులు బాధపడి జీవితాన్ని నశిపి చేసుకోవటం ఏమవసరం వచ్చింది? అది ఇది ఆట అన్నది సహజం. ఆ చిన్న విషయం తెలియదు అన్నమాట. దారిని పట్టుకోలేక ఒక్క సిక్స్ కొట్టంగానే బ్యాడ్ పైకెత్తి వాడంత వీరుడు లేనట్టుగా ప్రపంచంలో అటు తిరిగి పోజు పెడతాడు, మరొకటి బాలకు అవుట్ అవుతాడు. ఏమైంది? ఎప్పుడైనా అవుట్ కావచ్చు కదా, ఆ మాత్రం విఘ్నత లేకపోతే ఎలా? ఇట్లా ఉంటుంది మన పరిస్థితి. వాళ్ళకైనా ఆడేవాళ్ళు పుట్టి పని కొంత నయం చూసే మనకుంటుంది ఎందుకు? అవునా కాదా? మన దేశం గెలవాలా, ఎన్నిసార్లు ఆడినా మన దేశమే గెలవాలా? మరి మన దేశం అంటే అభిమానం కదండి, అంత మాత్రం లేకపోతే ఎట్లా అంటారా? వేరే రెండు దేశాలు ఆడుతున్నాయి, అప్పుడేం చేస్తామండి? ఆలోచించండి, ఏదో ఒక దేశానికి టైప్ అయిపోతాం మనం, వాడేదో మనకు కమిషన్ ఇచ్చినట్టుగా. అవునా కదా? వాడే గెలవాలనుకుంటాం మనం. ఎందుకండి కదా అవసరమా? ఎందుకు? అవతల వాడు గెలిచేటటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి వాడు వెంటనే వస్తాం, కుళ్ళు పోతాం. దీనిని అసూయ అంటాం అనమాట. కాబట్టి అమర్ష యొక్క మరి యొక్క రూపం అసూయ లేదా ఈర్ష్య. అందుకే పర విశిష్టత దృష్ట్యా పర ఉత్కర్ష దృష్ట్యా జాయమాన సంతాప అమర్ష అన్నాడు మహాభారతం. అమర్షం అంటే ఏమి లేదు ఆయన, వేరే వాళ్ళ ఉన్నతిని చూసి ఓర్వలేకపోవటమే అమర్షం. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు విసుగు చిరాకు కోణం నుంచి అసహకోణానికి ఈర్ష్య కోణానికి వచ్చాం. అమర్షంలో వివిధ కోణాలు ఈర్ష్య కోణానికి వచ్చాం. ఒక్కసారి చూడండి, మనకు తెలిసినటువంటి వాడు ఎవడైనా అత్యున్నత స్థాయికి వచ్చాడు, ఎదిగాడు అని చెప్పి ఎవరి ద్వారైనా మనం విన్నామనుకో, వాడి మీద బురద జల్లకుండా ఉంటామా? ఏదో ఒకటి మాట్లాడకుండా ఉంటామా? ఉండగలిగితే చాలా గొప్ప, చాలా గొప్ప వాళ్ళమైపోయినట్టు. వాడు చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాడు ఆయన, శివుడి బుక్ వేసుకొని తిరుగుతున్నవాడు, వాడే కదా ఆడినాడు అవసరమా? వీడేసుకోలేదు శివుడికి తెచ్చుకుతలేదా? ఎందుకు? అది అనకపోతే సాటిస్ఫై కాదు ఈగో. అంటే ఎంత చిన్న పరిస్థితిలో ఉన్నాను ఆలోచించండి. ఇదంతటి ప్రయత్నపూర్వకంగా వదిలించుకుంటే తప్ప వదల లక్షణం ఇది, చాలా చండాల లక్షణం. నేను హీనత అంత ఇంత చెప్పేదానికి లేదు. ఈ అసూయ కోణంలో మరీ ఎక్కువ అనమాట. ఒక పేషెంట్ వచ్చాడు ఒక డాక్టర్ గారి దగ్గర, మామూలు నిన్నటి నుంచి కడుపు నొప్పి విపరీతంగా ఉందండి, భరించలేకపోతున్నాను, ఎట్టొక్కటి మీరు తగ్గించాల్సింది అంటాడు. నిన్న కడుపు నొప్పి ఇప్పటిదాకా ఏం చేసేవా అంటే, పక్క వీధిలో రంగారావు గారు ఉన్నారు కదా డాక్టర్ గారు, ఆయన దగ్గరికి పోయాడు అంటాడు. వాడా పడొట్టి అధమయ్యా, ఏదో తప్పుడు సలహా ఇచ్చే ఉంటాడే నీకు, అయ్యో చెప్పాడే మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. అట్లా ఉంటాడు. అంతే కదా, ఒకే ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి మరీ ఎక్కువయ్యింది ఈర్ష్య. అసలు సైకిల్ అక్కడ ఎవడో ఢిల్లీలో వాడికి 10 కోట్లు లాటరీ వచ్చిందంటే మనకు పట్టదు, అదే మన ఇంటి రోడ్డుకి వచ్చింది అనుకో, వాడు సంగతి పక్కన పెట్టి మనకు కుదరబడుతుందా? ఏమిటి కారణం? శుద్ధి దాచి తెచ్చుకున్నా చాలా విజయం సాధించినట్లయితే అవుతుంది అన్నమాట. అందుకే అన్నారు ఎంత ప్రమాదకరమైందంటే అన్నీ ఒక ఎత్తు అగస్త్యుడు ఒక ఎత్తు అని. ఇది అన్ని గుణాలకి అన్ని చెడ్డ గుణాలకి అన్ని అసలు లక్షణాలకి కుదురు లాంటి ఉపలక్షణం. ఇది ఒక్కటి ఉంటే వాటికి అన్నీ ఉన్నాయని మనం నిర్ణయం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దాచారు చేస్తుంటారే ఊరు కుంటలు పెడతారు, అడుగు కుంటలు ఉప్పు చింతపండు మిరపకాయలు ఏవో పెట్టుకుంటారు కుండల కుంటలు, అడుగు కుండలు పగలకుంటే అదే కుండలు పగిలిపోయినట్టు అని చెప్పి ఇగో ఈ అమర్షం అన్నా లేకపోతే కామక్రోధ లోపహ మతమాచార్యాలను మాచార్యమన్నా ఇదే దీని ఒక్కదాన్ని తొలగించుకోగలిగితే మొత్తము తొలగిపోతుంది అన్నమాట. అసలు భగవానుడే భగవద్గీతలోనే ఈ అసూయ పదాన్ని మూడు సార్లు ప్రయోగిస్తాను. మూడు సందర్భాల్లో కూడా దాని యొక్క హీనత్వాన్ని నీచత్వాన్ని చెప్పడానికి ఉపయోగిస్తాడు. అసూయ లేకపోవడం యొక్క గొప్పతాన్ని తదాన్ని చెప్పడానికి ఉపయోగిస్తాడు. 9వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అనసూయవే అని సంబోధిస్తాడు. ఎవరిని? అర్జునుడు. అనసూయవే అయ్యా నీకు అసూయ లేదు కాబట్టి ఇంతటి తత్వజ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను. అంటే అసూయ లేని వాడు తత్వజ్ఞానాన్ని వినటానికి అర్హుడు అని అక్కడ చెప్తాడు పరమాత్మ. తరువాత 18వ అధ్యాయంలో 67వ శ్లోకంలో నచమాం యోగ్య సూయతి అందుకే అసూయ ఎంత చెడ్డదో చెప్తాడు. తర్వాత 71వ శ్లోకంలో అసూయ అని పదం వాడతాడు. మొత్తం భగవద్గీత మొత్తంలో ఈ అసూయ పదం 3 సార్లు వాడినా ఏ సందర్భంలో దీనిని నిందించకుండా వదిలిపెట్టలేదు పరమాత్మ. అంత చెడ్డది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు అంతెందుకు? ఆంధ్ర మహాభారతంలో విదుర నీతిలో మొదటి పద్యం చెప్తాడు విక్రమ స్వామియాజీ ఆయనకి హత్తభుక్తమైనటువంటి కంద పద్యంలో చెప్తాడు. పరుడి ధనము విద్యా పరిణితికి శ్రేయ తేజమునకు బలమునకు బనం బెరియగా నసహ్యపడున నరుడు దేవులు లేని వేదకం పడయునదిపా. ఒకటే మాట వాడాడు, దేవులు లేని వేదకం పడయునదిపా. అసూయాగ్రస్తుడు ఏనాడు సుఖపడడు, సుఖపడింది లేదు అని చక్కటి తెలుగు పద్యంలో చిత్ర స్వామయాజీ గారు విదురు నీతిలో విదురుడు చెప్పినటువంటి ఫస్ట్ పద్యం. అంత అసహ్యమైనటువంటిది అసూయ అనేది. కానీ ప్రతి ఒక్కరూ దీనికి అందు ఈ అసూయ అనేది మనిషి యొక్క విజ్ఞతను ఎంత లోపింపజేస్తుందో నిర్ణయాన్ని తీసుకోకుండా ఎట్లా చేస్తుంది అని చెప్పడానికి మనం వేరే సందర్భాల్లో చెప్పుకుని ఒక కథ తీసుకొచ్చి ఇక్కడ చెప్పుకున్నాం. ఇది కథ అనేక సార్లు మనం విన్నాం. మరి దీంట్లో అసూయ యొక్క పాత్ర ఏంటి తెలుసుకోవడానికి కథ ఇక్కడ మనం చెప్పుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఇంటి పక్కన ఇంటి పక్కన ఉంటూ ఉండేవాళ్ళు ఒక గ్రామం. ఒకడు అంటే ఒకడు పడదు, వాడి నీడ ఎడుతూ ఒక్కడు వాడింటి మీద కాదు వీడింటి మీద వాడకూడదు. వీడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు మట్టి బాగుండకూడదు. అది వీళ్ళ లక్ష్యం. అసూయ యొక్క పరాకష్ట. వీళ్ళిద్దరూ కలిసి అరణ్యంలోకి వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి గొప్ప వాళ్ళు అనిపించుకోవాలి, వాడికన్నా నేను గొప్ప వాడిని వీడు అనుకోవాలని వీడిని అనుకోవాలని అందరూ వీడికన్నా ఆడు గొప్ప వాడిని ఆడిని అనుకోవాలని ఇద్దరు కలిసి తపస్సుకు బయలుదేరి తపస్సుకు బయలుదేరి ఇద్దరు చెరుకు చెట్టు కింద కూర్చొని పరమేశ్వరుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తారు. తపస్సు చేయటము భగవంతుడు ప్రత్యక్షం కావటం అంటే చాలా గొప్ప స్థితి అది. ఆ స్థితిని ఏమి చేయాలి? విగ్రుడైనటువంటి వాడు దానికి ఉపయోగపడేట్టు చూసుకోవాలి. రాక్షసులు ఎందుకు రాక్షసులు అయ్యారండి? ఈ పొరపాటు చేయటం మళ్ళీ వాళ్ళు చేసినటువంటి కఠోరమైన తపస్సులు వాళ్ళ సద్వినియోగానికి వినియోగించుకుంటే ఏనాడో వాళ్ళ తపోబలం వల్ల దేవతల కన్నా గొప్ప వాళ్ళు అయిపోయేవారు కాదు. ఎందుకు? వాళ్ళకు కావాల్సింది ఏంటి? దేవతల మీద ఎక్కువగా సంపాదించాలంటే ఎవడన్నా అడిగాడా? దేవతల మీద మేము గెలవాలని వరవమని ఎవడని అడిగాడా? ఎవడు అడగడు. అట్లాగే వీళ్ళిద్దరూ కఠోరమైనటువంటి తపస్సు చేశారు. చేస్తే అరే పరమాత్మ ఆయన డ్యూటీ కదా అది, ప్రకృతి నియమం అండి. చేతులు ఏమి లేదని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడట ఇంద్రుడికి. ఆ విధంగా పరమాత్మ శివుడు ప్రత్యక్షమవుతాడు, మొదట వాడి దగ్గరికి వస్తాడు. ఆయన ఏమిటి కోరిక, స్వామి ఏమనుకోకండి, ఒక పక్కన ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు, ముందు వాడి దగ్గరికి పోయి, వాడి దగ్గరికి పోయి మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావక్కర్లా, వాడు ఏదో వరం అడుగుతాడు, వాడికి ఎవరం ఇచ్చేసేయండి, నాకే అబ్జెక్షన్ లేదు, కాకపోతే వాడికి శాంక్షన్ చేసేస్తానంటే నాకు డబల్ శాంక్షన్ చేయండి అంటాడు. డబల్ అంటే ఇది కావలసింది ఏమిటి, వాడికన్నా ఉండకుండా అంతే తప్ప అది ఎలా తీయడనేటువంటి అంశం మీకు అక్కర్లేదు. సరే మరి ఆ శివుడు గారు ఆయన దగ్గరికి పోతారు. ఈ ఆడికని ఇడికని తెలియగలడు కదా వాడు, స్వామి వాడి దగ్గరికి వెళ్ళి వచ్చే ఉంటారు కదా మీరు, వాడేమి కోరుకున్నాడు స్వామి దేవ కోరుకుంటే నీకు ఎందుకు నీ కోరిక ఏంటో చెప్పండి. నా కోరిక వేరే ఏమి లేదు స్వామి, వాడు కోరుకున్న దానికి నాకు డబల్ శాంక్షన్ చేయండి నాకు. చూడండి ఈ కథ అందరూ తెలుసు, కథ కాదు, ఎందుకు పాడైపోయారు ఇద్దరు, చేసిందా కఠోరమైనటువంటి తపస్సు, దేనికైనా అడగొచ్చు, ఏ వరమైనా ఇస్తాడు పరమేశ్వరుడు, వీడికి కావలసింది ఏంటి, వాడికన్నా నేను బాగుండాలి ప్రతి ఒక్కడు. కాబట్టి ఇటువంటి అసూయ చాలా ప్రమాదకరమైపోయింది, ఇది రానివనే రానివ్వకూడదు. సరే ఇది వివరంగా చెప్తున్నాను. దుర్యోధనుడు ఈ అసూయకి నిలువెత్తు రూపం, అవునా కాదా, ఏ క్షణం ఎక్కడ చూసుకున్నా ఏ కోణంలో చూసుకున్నా కానీ ఇతను నశనం చేసింది ఏమిటి, అసూయ అసూయ, ఇక వేరే ఏమీ లేదు. ఒక దృష్టాంతం ఏమిటి, మనకు దూర్వాసన మాట్లాడినా తెలుసు, చాతుర్మాసంలో నా సేవ చేసినందుకు వారు ఏ వరం కావాలో కోరుకుంటాడు, ఏం కోరుకోవచ్చు, యుద్ధంలో విజయం కావాలని కోరుకోవచ్చునా, ఇస్తానన్నాడుగా, ఏమో ఎంతపడికి వీలైతే అంతపడికి ఇచ్చేవాడుగా, మీరు కోరుకున్న వరం ఏమిటి. పాండవులు అరణ్యవాసం చేస్తున్నాడు, అక్కడ పోయి వాళ్ళను కూడా భిక్ష అడగడం ఈ 10,000 మంది శిష్యులు అంటారు, అది అర్థమైపోతుంది, ధర్మరాజు కోరుకోకుండానే ఆయనకి వరం దొరుకుతుంది. ఈ విధంగా ఈ అసూయ అనేది మానవుడిని అంతగా నాశనం చేస్తుంది, కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా ఉంచాలి. తర్వాత కొంతమంది మహాత్ములు ఉంటారు, ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు కానీ మరి భాగ్యయాగలు కూడా కావాలి కదా, ఇప్పుడు కొంతమంది మహాత్ములు ఉంటారు. పరమాత్మ పార్వతి నిత్యం, వీళ్ళ ఉద్దేశం ఎట్లుంటుందంటే ఇతరులలో ఉన్నటువంటి చిన్న పరమాణు అంత చిన్న గొప్పతనమైన కూడా వీళ్ళకి పర్వతాలను కనబడుతుంది, ఇది నేర్చుకోవాల్సింది. అంటే వీళ్ళ దగ్గర ఇతరుల యొక్క స్వల్పమైనటువంటి మంచి గుణాలను చూడటానికి బోధార్థం ఉంటుంది, వాళ్ళ చెడ్డ గుణాలను చూడటానికి చిన్న అర్థం, వీళ్ళకి కనపడదు చిన్న అర్థం, చెడ్డ అనేది కనపడదు వీళ్ళకి. మన దగ్గర ఉంటే రెండు అర్థాలు, కాబట్టి మన బోధార్థం ఏమో వాళ్ళ చెడ్డను చూడటానికి, మన చిన్న అర్థం ఏమో వాళ్ళ మంచి చూడటానికి పనికొస్తుంది. ఇది కొంచెం కష్టమైన అంశమైనా ఆ స్థాయికి వెళ్ళినప్పుడే ఈ అమర్షాన్ని జయించినట్టు అవుతుంది. ఎక్కడన్నా ఉన్నారండి ప్రపంచంలో జరిగినాయని అంటారా, చాలామంది. మహారాజు వారు ఒకసారి సూరదాసు వారిని పిలిపించి ఆయన అడుగుతాడు, మహానుభావ మీ కవిత్వం గొప్పదా, తులసీదాసు వారి కవిత్వం గొప్పదా, వినండి బాగా అదేమిటి మహారాజా నా కవిత్వం గొప్పది అంటాడు. అదేమిటి మరి తులసిదాస్ గారి కవిత్వం మాట ఏమిటి, జనమంతా మరి ఆయన కవిత్వం చాలా గొప్పదని చెప్పుకుంటున్నారు కదా. స్వామి తులసీదాస్ గారి మంత్రము ప్రతి మాట మంత్రము నాది కవిత్వము, మీరు అడిగిన కవిత్వాన్ని గురించి కవిత్వం గొప్పది అడిగారు కాబట్టి నేను కవిత్వం సంగతి చెప్పాను, మీరు మంత్రం సంగతి చెప్పలేదు కదా. అది స్థాయి, ఇందాక మనం చెప్పుకున్నాం ఈ స్థాయి, ఈ స్థాయి రావాలని అది ఈ స్థాయి. బసవేశ్వరుడిని ఒకసారి శంకరుల వారు ప్రశ్నిస్తారట ఆ లోకంలో, బసవా మీ లోకంలో అందరికన్నా గొప్ప భక్తుడు ఎవరయ్యా, నేనే ఇంకెవరున్నారు స్వామి, తక్కినదంతా భగవత్ స్వరూపము, నేను ఒక్కడనే భక్తుడు, ఉన్నదంతా భగవత్ స్వరూపము, నేనే ఇంకా స్వరూప స్థాయికి రాలేదు, నేను ఒక్కడనే భక్తుడిని, అది నేనే భక్తుడిని అంటే అర్థం. ఒకసారి రామకృష్ణ పరమహంసవారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వినే ఉంటాం మనం వారి దగ్గరికి వెళ్తారు ఇది క్యాజువల్ విజిట్ సో మాట్లాడతారు ఆయనతో మహానుభావ రోజు నేను ఏదో చిన్న చిన్న నదుల దగ్గరికి వెళ్తూ వచ్చాను ఈరోజు ఏకంగా సాగరం దగ్గరికే వచ్చేసాను అంటాడు ఇది సంభాషణ చూడండి ఎట్లా ఉంటుంది ఆ స్థాయికి వచ్చినాడు సంభాషణ ఈరోజు ఏకంగా సాగరం దగ్గరికే వచ్చేసాను అయ్యా నది దగ్గరికి పోతే కాస్త మంచినీళ్ళను గురించి సాగరానికి సాగరం దగ్గరికి ఏమొస్తాయి ఉప్పు నీళ్ళే కదా అంటాడు ఆయన మలేవారే నేను వచ్చింది మామూలు సాగరం అనుకున్నారా ఉప్పు సాగరం అనుకున్నారా విద్యాసాగరం దగ్గరికి అని చెప్పాడు ఎట్లా ఉంది అసలు ఆ భావన రావాలంటే ఎంత విశిష్టత కావాలి అందుకని ఈ ఈర్ష్యాసూయ అనేది ప్రతి ఒక్కరిని పడేస్తుంది అందరం పూర్తిగా పోగొట్టుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయమే అయినా ప్రయత్నం చేయడం తప్పులేదు కదా అందుకే పరమాత్మ ఈ నాలుగు గుణాలని అంత దీనిలో పెట్టి బ్యాటరీలు పెట్టేశాడు హర్షము అమర్షము ఏదో వాటి వాటికి పూర్తి చేసుకోగలిగాము తర్వాత భయం ఉద్యోగం ఉన్నాయి వాటిని గురించి అవకాశం దొరికితే తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకొని హర్షము కన్నా అమర్షము చాలా ప్రమాదకరమైనది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఎవరికి సాధ్యమైనటువంటి వాళ్ళ ప్రయత్నం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోవాలి అందరూ మన స్టాండర్డ్స్ మనమే మాదిరి ఉంటారనేది అనుకోకుండా ఎవరి జీవిత మనది ఎవరిలో ఉండే మెరిట్ వాళ్ళకు ఉంటుంది అది గుర్తించి చేతంటే చేతది గుర్తించడం లేకపోతే గమని ఉంటాం అంత బట్టి జాగ్రత్త పడితే నిన్ను కొద్దిగా అధిగమించవచ్చు అని చెప్పేసి విన్నవించుకుంటూ జై సద్గురు మహారాజుకి